నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు.
శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం అభివృద్ది ఫలాలు చేరాలనే ఉద్దేశంతో ఆకాంక్షాత్మక జిల్లాలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జులై 4 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం గురించి వివరించేందుకు సామాజిక ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు.
నమస్కారం ఆకాశవాణి శ్రోతలకు.
అనంత్ గారు, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, సాయిల్ హెల్త్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు చేయూత వంటి 6 కీలక పనితీరు సూచికలలో ఎంతవరకు సంతృప్తత సాధ్యమవుతుందంటారు?
ఒకటండి, ఇదేంటంటే మనకి అన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే 3C అంటారండి. అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే 3, ఆ సి అనే పదం ఏబీసీ అనే పదంతో మొదలవుతా కన్వర్జెన్స్ అనేది, కాంపిటీషన్ అనేది, కొలాబరేషన్ అనే దాంతో వచ్చింది. కన్వర్జెన్స్ అంటే ఏం లేదండి, అన్ని రకరకాల మనకి ఇప్పుడు గవర్నమెంట్ లో గనక చూసుకున్నట్టు ఏ ప్రభుత్వంలో అయినా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే కొన్ని స్కీములు ఉంటాయి, వాళ్ల ప్రాధాన్యతను బట్టి వాళ్లు వాళ్ల అవసరాలు ఏదైతే ఉన్నాయనుకుంటారో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. చాలా చోట్ల ఏమవుతుందనంటే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చి, అంటే కేంద్రం వాటా కింద ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత పెట్టమంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గత ఫైనాన్స్ కమిషన్ దాంట్లో చూసుకున్నట్టయితే 80% అని కొన్ని పెట్టింది, అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వస్తాయన్నమాట, అంటే కేంద్ర ప్రభుత్వం వాడికి డబ్బులు ఇస్తుంది. కాకపోతే దానికి ఏం చేయాలంటే రాష్ట్ర వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 20% ఇవ్వాలి, ఇచ్చి ఎప్పటికప్పుడు ఖర్చు పెడతా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం మళ్లీ తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేస్తా ఉంటుంది. సో ఫస్ట్ మొట్టమొదటి ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చి తర్వాత ఇదిగో పలానా ఆటికి ఖర్చు పెట్టండి అని చెప్పిన తర్వాత ఆటికి బిల్స్ రీఇంబర్స్ చేయటం అంటారు అన్నమాట, తిరిగి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అది అనుకున్న ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. ఈ కన్వర్జెన్స్ అనే దాంట్లో ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల స్కీమ్లు, ఏ స్కీమ్ అంటే జనరల్ గా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్టు ఒక్కొక్క స్టేట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, మన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 60 శాఖలు ఉన్నాయి, 60 శాఖలకు సంబంధించి ఏదో స్కీమ్ ఉంటుంది, అట్లాగే ఈ 60 శాఖలకు సంబంధించి దాదాపు ఏ శాఖలు మన కేంద్రంలో కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కేంద్రం ఎందుకంటే వాళ్ళకి డిఫెన్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి, బట్ అవి తీసేసినప్పటికీ సుమారు ఈ 60 శాఖలకు సంబంధించిన స్కీమ్స్ అన్ని ఎవరి స్కీమ్ వాళ్ళు నడిపించుకుంటా వెళ్తా, ఏ స్కీమ్ కా మాకు వేరే వాటితో సంబంధం లేదు అనే ఆలోచనలో లేకుండా ఉండే అనమాట ఇది వరకు, అంటే ఒక 20-30 ఏళ్ళ క్రితం. ఇప్పుడు కొత్తగా ఏం చేయడం మొదలు పెట్టారంటే 2014 నుంచి కన్వర్జెన్స్ అనేది ప్రోగ్రామ్ పెట్టారు. 2012 ఇప్పుడు మొట్టమొదటిసారిగా జరిగింది, 14 నుంచి ఇంక ఎక్కువ శాతంలో అట్ట పెడుతున్నారన్నమాట. అంటే ఏ స్కీమ్ కా స్కీమ్ ఎవరి ఇష్టం వచ్చినట్టు అట్ట చేయకుండా మిగిలిన అన్ని స్కీములని కలిపి మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఎక్కడెక్కడ ఏమేమి అంశాలు ఉంటాయి అవన్నీ ఒక తాటి తీసుకురావటం అనేది ప్రయత్నం చేస్తున్నారు, అది కన్వర్జెన్స్ అని. కాంపిటీషన్ అనేటప్పుడు కల్లా ఏం జరుగుతూ ఉంటుందనంటే జిల్లాల్లోనే కాంపిటీషన్ లాగా, అది తప్పేం ఉండదు. ఎందుకనంటే ఇది ముందుకెళ్లాలి అని అంటే ఇప్పుడు నేను ఒక్కడనే ప్రయాణిస్తానంటే ఇది రోజులు పడుతుందో సంవత్సరాలు పడుతుందో తెలియదు, అందుకే అదే గనక అందరితో పాటు అనేటప్పుడు కల్లా మనం ఒక పర్టికులర్ స్పీడ్ లో వెళ్లాల్సి వస్తుంది, కొంత ఎంతవరకు ప్రయాణం చేయాలనే దాని మీద ఉంటుంది, అది ఎవరు ముందు ఎవరు వెనకాలనే ఉంటుంది. కొలాబరేషన్ అని అంటే అందరూ కలిసి చేసుకోవటానికి, అంటే ఈ దేశంలో మనకు రకరకాల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఎట్టా చేసుకోవచ్చు అనే దాంట్లో పెట్టుకుని ఎక్కడ చేయాలి ఈ ప్రోగ్రామ్ అనేటప్పుడు కల్లా ఫస్ట్ మొట్టమొదటి పట్టేది ఈ 112 జిల్లాలు ఏదైతే ఐడెంటిఫై చేసుకున్నారో దేశం మొత్తం మీద అన్నింటిలోకి వెనకబడిన జిల్లాలను ఐడెంటిఫై చేశారు. దీంతో చాలా వరకు ఏంటంటే ఈ మావోయిస్ట్ నక్సలైట్ ఏరియాల కింద ఉన్నాయి, అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ అంటారనమాట, వాటిల్లో ఉన్నాయి, నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి, మనకి ఈశాన్య ప్రాంతంలో మనకు ఉన్నాయి. ఈ రిమోట్ ఏరియాల్లో చాలా వరకు వసతులు ఉండవు, అవసరానికి సంబంధించిన ఏమి ఉండకపోవచ్చు వాళ్ళకి, అవన్నీ ఏర్పాటు చేయడానికనే ఈ స్కీమ్ లాగా తీసుకొచ్చారు. ఇది తీసుకురావడంతో ఏంటంటే ఈ 112 జిల్లాల్లోనూ కూడా కొన్ని కొన్ని అంశాల మీద పెట్టుకుని, అంటే మొత్తం మీద 81 రకరకాల అంశాలు అనేది మీరు చేయాలి, 81 అంశాలు బట్టి మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటినీ డేటా కలెక్ట్ చేయాలి, ఏం జరుగుతుంది అనేది స్టాండర్డ్ ఫార్మాట్ లో కలెక్ట్ చేయాలి, అంటే అందరికి అదే ఉంటుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోట్ రాసేసి పంపించేయటం కాకుండా పైన చెప్పినట్టుగా ఎన్ని డేటా పాయింట్స్, ఏమేం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ పలానా ప్రోగ్రామ్ లో ఆరోగ్యం ఉంది, ఆరోగ్యానికి సంబంధించి ఏం చేశారు, ఎవరెవరికి ఏం చేశారు, ఇప్పుడు 100 మందికి చేయాల్సింది మీరు ఎంతమందికి చేశారు, అవన్నీ చేస్తే. ఎందుకనంటే ఏదైతే చేస్తారో అది కొలవగలిగితేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అంటే మెజర్ చేయటం అనమాట, ఒక ఇండెక్స్ లాంటి తయారు చేయడానికి. ఇండెక్స్ అంటే ఏం లేదండి, ఏదో ఒక పలానా రోజు తీసుకుని ఒక బేస్ ఫిగర్ లాంటి తీసుకుంటారు. అంటే జనరల్ గా 100ని మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్లు న్యూస్లు చూస్తా ఉంటే సెన్సెక్స్ పెరిగిందని అంటారు. సెన్సెక్స్ 80,000, 84,000, 85,000, 86,000 అంటారు. అంటే 86,000 దేనికి ఉంది అంటే ఏదో ఒక రోజు 78వ సంవత్సరం 1978 అది 100 ఉంది. అక్కడి నుంచి పెరుగుతా పెరుగుతా అంటే ఆ రోజు 100 రూపాయలు కనుకున్నట్టయితే ఇవాళ దాంట్లో 87,000 రూపాయలు ఉన్నట్టు లెక్క అనమాట. కాకపోతే ఆ 100 అనేది ఎట్టా వస్తుంది అని అంటే రకరకాల వ్యాపార సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ 30 వ్యాపార సంస్థలకు సంబంధించి ఆ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే నీతి ఆయోగ్ 112 జిల్లాలు తీసుకుని ఒక తాడికి తీసుకొచ్చి ఏ ఏ అంశాల మీద ఎన్నెన్ని ఇవ్వాలి అంటే దీంతో మళ్లీ ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది చూసుకుంటారు. ఆరోగ్యానికి సంబంధించి 30%, ఆరోగ్యం ఆహారం వాటికి సంబంధించి 30%, ఎడ్యుకేషన్ సంబంధించి చదువు వీటన్నిటికి సంబంధించి 30%, వ్యవసాయం నీళ్లు ఇటువంటి వాటికి సంబంధించి జలవనరులు వ్యవసాయం జలవనరుల గురించి 20%, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అంటారు అది నైపుణ్యం 10%, అసలు ఉన్న వసతులు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి 10%. అంటే ఈ 100లో ఈ 10 అట్ట తీసుకుని దీంతో 81 రకరకాల అంశాల మీద మీరు కలెక్ట్ చేయండి డేటా, ఏమేం జరుగుతుందని చేయండి అనేది తీసుకుని ఇచ్చారనమాట. ఇప్పుడు హెల్త్ ఈ 30% అనేది సుమారు 31 అంశాల మీద డేటా కలెక్ట్ చేయాలి. దాంట్లో ఎక్కువ ఏముంటుంది, ఇప్పుడు గర్భిణీలు, గర్భిణీ ముందు డెలివరీ, డెలివరీ తర్వాత కానుపు, కానుపు తర్వాత వాళ్ళకి ఎట్టా ఉంది అనే దాన్ని తీసుకుని మళ్ళీ అదొకటే కాదండి, ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్యం ఆహారానికి సంబంధించి, ఇప్పుడు కంటేజియస్ డిజీజెస్ అంటే బాగా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మనకు కోవిడ్ లాంటిది ఉంది. కోవిడ్ ఒకటే కాదండి, ఫ్లూలు క్లోవిడ్ ఇవన్నీ ఉంటాయి, కలరా లాంటి, డయోరియా లాంటి అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం వాటికి అసలు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వసతులు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయా ఆ ఏరియాలో అనేది చూసుకుంటున్నారు. అట్లాగే ఆహారం, ఆహారం ఎంత ఉంది, ఒకవేళ తక్కువ ఉందేమో, మాల్ న్యూట్రిషన్ అంటాం మరి అది ఉందేమో అనేది అట ఒక్కొక్క అంశానికి సంబంధించి, అంటే ఈ 6 అంశాలకు సంబంధించి వాళ్ళు ఇవన్నీ పారామీటర్స్ లాగా తయారు చేసుకున్నారనమాట, వీటిల్లో పెట్టుకుని చేసుకుంటారు.
ఓకే సార్, అలాగే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన శైలి మెరుగుపరచడంలో ఎంతవరకు ప్రభావాన్ని చూపించిందంటారు?
ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే మెజర్ ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా ఫేజుల వారీగా అంచెలంచెలుగా దాని ఉపయోగం ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పటి నుంచో చేయాల్సిన ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి భారతదేశంలో పెద్ద సమస్య ఏంటంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కలాగా అభివృద్ధి చెందింది, కొన్ని ప్రాంతాలు అసలు అభివృద్ధి చెందలేదు. సో వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసి, నీతి ఆయోగ్ అంటే అది గవర్నమెంట్ సంస్థ, అది ప్రధానమంత్రి గారి దాని చైర్మన్ కాబట్టి, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఏదైతే అభివృద్ధి చెందలేదో వాటన్నిటి మీద ఈ ప్రధానంగా ఈ అంశాల మీద మనం ఫోకస్ చేద్దాము అని పెట్టుకుని తీసుకెళ్లారు. సో కొన్ని కొన్ని సంస్థలు ఎట్లా ఉంటుంది, కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది లేని చోటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కనుక స్థాపించినట్టయితే, ఆరోగ్య కేంద్రం కనుక స్థాపించినట్టయితే అదే పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం, ఒక 2-3 ఏళ్ల క్రితం బాగా విపరీతంగా వర్షా పడినప్పుడు, ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే ఉంది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో విపరీతంగా పాము కాట్లు ఉంది, ఎక్కడెక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది. అట్టా లేకుండా ఇప్పుడు అదే ప్రాంతంలో ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కనుక ఉన్నట్టయితే అక్కడే గనక ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఊరకొక్కలు బెడదైంది, అక్కడే గనక రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే అది వేరే ఉంటుంది. లేకపోతే దగ్గరలో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కనుక ఉన్నట్టయితే, జిల్లాలోనే వాళ్ళకి ఆ వసతి కలిగినట్టు, వసతులు కనుక ఉన్నట్టయితే, హెల్త్ కి ఎడ్యుకేషన్ కి అన్ని ఉన్నట్టయితే మార్పు అయితే బాగా వస్తుంది. ఇప్పుడు వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని డైరెక్ట్ గా కనపడతాయి, కొన్ని కనపడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని అంటున్నాం, ఇది ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద మనకు ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు, ఆధార్ కి లింక్ చేశారు, మొబైల్ ఉండాలి, జన్ధన్ ఆధార్ మొబైల్ అని అన్నారు. అంటే జన్ధన్ నేమ్ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ సెల్ ఫోన్ నంబర్, దాంట్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అంటాం మనం, ఏమి 1 రూపాయి కూడా లేకుండా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇచ్చే, ప్రభుత్వం ఇచ్చే అన్ని కూడా ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో సబ్సిడీ దాంట్లో వేస్తున్నారు. సో అది ఎక్కడికక్కడ ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మనం బ్యాంక్ వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు అసలు బ్యాంక్ వెళ్ళక్కర్ల. ఇప్పుడు చాలా మంది చూస్తా అంటే మనం ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు ఇటువంటివి వాడుతున్నారు. సో అది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాడుతున్నారు, అందరూ వాడుతున్నారని చెప్పడానికి లేదు, బట్ అట్ట అని చెప్పేసి తక్కువ మంది వాడుతున్నారంటానికి లేదు. కోట్లు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి రోజు. సో వీటి మూలాన ఏమవుతుందంటే ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఈ జన్ధన్ ఆధార్ మొబైల్ తో తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, డ్వాక్రా గ్రూపులు అంటాం మనం, ఈ డ్వాక్రా గ్రూపులకు రుణం ఇస్తా అంటే దాంట్లోనే అకౌంట్లు పెడతాయి, అవి మళ్లీ వేరే ఖర్చు పెట్టుకుంటా ఉంటారు. సో ఇటువంటివన్నీ కొన్ని కనపడవు. అట్లాగే ఇది అంత సులభంగా కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉండటం మూలాన మనకి ఏంటి ఉపయోగం అనేది కొంచెం ఆలోచించి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు అలవాటు పడిపోయింది కాబట్టి. ఇప్పుడు అట్టగి దీంతో పాటు ఏం చేస్తున్నారు, జన్ధన్తో పాటు ముద్రా లోన్లు రుణాలు ఇస్తున్నారు, అది సెక్యూరిటీ లేకుండా వాళ్ళు మనం పనిచేసే దాన్ని బట్టి, ఇప్పుడు మనం చేసే ఆర్థిక పరంగా మనం చేసే కార్యక్రమాన్ని బట్టి వాటిని బట్టి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా అందరూ వాడతారు, అందరికీ వస్తాయని కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాడుకునే వాళ్ళకైతే లాభం అయితే ఉంటుంది. సో అది క్రమక్రమంగా తెలుస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సంవత్సరంలోనే తెలియకపోవచ్చు, బట్ 4-5 ఏళ్లు గనక పెట్టినట్టయితే కానుపు సమయంలో ఎంత పిల్లలు చచ్చిపోతున్నారా లేకపోతే బతుకుతున్నారా అనేది. ఎందుకంటే మన ఇండియా ఆఫ్రికా ఇటువంటి దేశాల్లో ఏంటంటే ఎక్కువ మంది చచ్చిపోతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రెగ్నెంట్ స్త్రీకి కానుపు చేయడానికి ఫెసిలిటీ లేదు. సో ఆ సేఫ్టీ అనేది ఉండడానికి అది ఒకటి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి నీళ్లు అనేది ప్రధానమైన సమస్య అయిపోయింది మనకి. ఇవాళ కూడా మనకి 50% కన్నా తక్కువ భూమిలోనే మనకి ఇరిగేషన్ సదుపాయం ఉంది, ఎక్కువ శాతం మనకి గ్రౌండ్ వాటర్ నుంచే ఉంటుంది. భూమిలో నుంచి నీళ్లు తీస్తున్నామంటే అది ఎల్లకాలం ఉండదు కదా. అటువంటి అంశాలన్నింటిలోనూ కూడా ఈ మెజర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నారండి.
సార్, అలాగే సంపూర్ణత అభియాన్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలను చేపడతారు?
హెల్త్, న్యూట్రిషన్, మళ్ళీ చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్, వ్యవసాయము జలవనరులలో చూసుకున్నట్టయితే ఉత్పత్తి చేసింది మనం మార్కెట్ లో తీసుకెళ్లి అమ్ముకోగలుగుతున్నారా లేదా, ఎందుకంటే ఉత్పత్తి అవుతున్నాయండి 112 జిల్లాల్లో కూడా కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఉత్పత్తి చేసింది కనుక అమ్మలే మార్కెట్ యార్డ్కో లేకపోతే వాళ్ళు మార్కెట్ లో తీసుకెళ్లి అమ్ముకోలేకపోతే వాళ్ళు ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మనకున్న ప్రధానమైన సమస్య ఏంటి, ఇప్పుడు భారతదేశంలో కొన్ని చోట్లేమో రైతుకేమో ఉత్పత్తి చేస్తాడు కానీ గిట్టుబాటు ధర దొరకదు, వాళ్ళు టమాటాలు లాంటి లేకపోతే పాలు ఇవన్నీ రోడ్ల మీద పడేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నట్టయితే వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి, అందుకని పొలాల్లోనే వదిలేస్తున్నారు. అట్లాగే నీటి సమస్య ఒకటి విపరీతంగా ఉంది. నీటి సమస్యతో పాటు మనకి వ్యవసాయంలో కావాల్సిన అంశాలు, ఇన్పుట్స్ అని అంటాం, ఏదైతే మనకు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఏదైతే కావాలో అవి దొరుకుతున్నాయా లేదా, చాలా చోట్ల మనం అనుకున్నట్టు దొరకవండి. ఇప్పుడు అభివృద్ది చెందిన జిల్లాల్లో ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ సంస్థల దగ్గర లేకపోతే ప్రైవేట్ సంస్థల దగ్గర మార్కెట్లోనే వెళ్లి తక్కువ రేటు కొనుక్కోవచ్చు, కానీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల అట్లు ఇది దొరకపోవచ్చు. అవి దొరకాలి అని అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, ఆధారపడాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే రేటుకి ఇవ్వరు, ఎక్కువ రేటు వసూలు చేస్తూ ఉంటారు. సో ఇటువంటి అన్ని కూడా ఏంటంటే అది గవర్నమెంట్ ద్వారా అన్ని చోట్ల దేశంలో అన్ని చోట్ల దొరికేటట్టు కనుక ఉన్నట్టయితే ఉపయోగపడతాయనే ఆలోచనలో గవర్నమెంట్ ఇది తీసుకొస్తుందండి. సో ఈ అంశాలు, ఈ 6 అంశాల్లో ఇందాక చెప్పినట్టుగా జన్ధన్ లాంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం, నైపుణ్య అభివృద్ది, వీటిల్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రోడ్లు ఉన్నాయా, వసతులు ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఉందా, ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో మనకి ఎలక్ట్రిసిటీ అనేది కరెంట్ అనేది అన్ని చోట్ల మనం ఇవ్వటం జరుగుతుందండి, ఇదివరకు చాలా చోట్ల లేవు. అట్లాగే ఇళ్లు ఉన్నాయా, అసలు ఉండడానికి తాగునీరు అనేది ఉందా, అవన్నీ ఈ పొల్యూషన్ లేకుండా ఉన్నాయా, ఈ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అవి అన్ని చోట్ల ఉన్నట్టుగా ప్రొవైడ్ చేద్దాం, జనాలకి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడేట అనే ఆలోచనలు వెళ్తున్నారండి.
సార్, అలాగే ఈ ఆకాంక్ష జిల్లాలు బ్లాక్ల కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వాల సహకారం ఎంతవరకు ఉంటుందంటారు?
కంప్లీట్ ఉండాలండి, ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేసిందని అంటే ఆచరణలో పెట్టేది రాష్ట ప్రభుత్వం, జిల్లాలో ఉన్న యంత్రాంగమే చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనకి బయట ఈ కార్యక్రమం గురించి ఎక్కువ ఎందుకు తెలియదు అని అంటే ఇది కేవలం జిల్లా వారీగా చేసుకుంటూ వెళ్ళిపోయే కార్యక్రమం, 112 జిల్లాల్లోనే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే చెబుతుందో అది చేస్తూ ఉంటారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, సెంట్రల్ స్కీమ్ కింద వస్తూ ఉంటుందండి. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆచరణలో ఏమేం చేయాలనే చెప్తుంది, బట్ ఆచరణలో అది రోజువారీ స్థాయిలో క్షేత్రీయ స్థాయిలో అది ఎవరైతే ఆచరణలో పెట్టేది ఎవరంటే స్టేట్ గవర్నమెంట్, జిల్లా యంత్రాంగమే పెట్టాలని. సో జిల్లా యంత్రాంగం ఆ ఏరియాలో సరిగ్గా పనిచేయట్లేదని ఆచరణ పరంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సో కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండెంట్ అండి.
సార్, ఆకాంక్షాత్మక విభాగాల కార్యక్రమంలో భాగంగా రాష్టంలో ఎన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు, ఆ ప్రాంతాలనే నీతి ఆయోగ్ ఎందుకు ఎంపిక చేసిందంటారు?
మనకి మూడు జిల్లాలు ఉన్నాయండి. మనకి మూడు జిల్లాలు ఏంటంటే, ఒకటి విశాఖపట్నం జిల్లా ఒకటి ఉంది, విజయనగరం జిల్లా ఒకటి, వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటి అండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏంటంటే, మన స్టేట్ గవర్నమెంట్స్ ఏదైతే కొన్ని పారామీటర్స్ అంటే ఈ ఆరు పారామీటర్స్ మనం ఏదైతే ఆరు అంశాలు ఏదైతే మనం చెప్పుకున్నామో, ఆరోగ్యం, ఎడ్యుకేషన్, వ్యవసాయం, ఈ జలవనరులు, లేకపోతే బ్యాంకింగ్ సదుపాయాలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఇటువంటి అంశాలు ఏదైతే లేవో, తక్కువ ఉన్నాయో అటువంటి జిల్లాలు తీసుకున్నారండి. ఇప్పుడు విశాఖపట్నం అని అంటే, మనం విశాఖపట్నం పట్టణ ప్రాంతం తీసుకోవద్దు, ఆ చుట్టూ ఉన్న ఏజెన్సీ ప్రాంతం వల్ల అది వచ్చింది. విజయనగరం అంటే రూరల్ ఏరియా, ఎక్కువగా గ్రామీణ ప్రాంతం, అట్లాగే ఎక్కువ మంది వలస వెళ్ళిపోతా ఉంటారు, వాటిల్లో ఉంటుంది, వాటి మూలాన వస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కడప అనుకోండి, పొలిటికల్ పరంగా మనకి హై ప్రొఫైల్ అయినప్పటికీ యాక్చువల్ గా చూసుకున్నట్టయితే అక్కడ నీటి సమస్య ఇవన్నీ ఉన్నాయండి, డ్రై ప్రాంతం అయింది. సో అందుకని వాటిని సెలెక్ట్ చేసి ఉంటారు.
సార్, సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ఎంతవరకు అమలవుతుందంటారు, ఎటువంటి కార్యక్రమాలను చేపట్టారు?
అంటే వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూనే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే, ఒక్కొక్క ఇప్పుడు వాళ్ళు నీతి ఆయోగ్ అయితే ర్యాంకింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ దురదృష్టశాత ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు జిల్లాల్లో కూడా ఆ 112 వాటిల్లో అది సరిగ్గా అవటం లేదని చెప్పి చెప్పుకోవచ్చండి. విశాఖపట్నం జిల్లా కనుక చూసుకున్నట్టయితే 112లో 72 ర్యాంకులో ఉంది, వైఎస్ఆర్ కడప వచ్చి 82లో ఉంది, విజయనగరం వచ్చి 91లో ఉంది. అంటే కింద నుంచి కింద స్థాయిలోనే ఉన్నాయి మనకి, అవి ఇంప్లిమెంట్ చేయకపోవటం. అంటే ఇది మనకి అది గవర్నమెంట్ ఆచరణ చేయడంలో ఉన్న ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న కూడా మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు కదా, పార్లమెంట్ లో చెప్పారు కేంద్ర మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకోలేదని చెప్పి చెప్పారు. సో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆటోమేటిక్ గా ర్యాంకింగ్ తగ్గిపోతుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 80% కేంద్రం ఇచ్చిన 20% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి కాబట్టి, ఆ గ్రాంట్ గనక పెట్టకపోతే, రాష్ట్ర వాటా గనక రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టయితే పైనుంచి గ్రాంట్స్ రావండి, అందుకే అప్పుడు ర్యాంకింగ్ తగ్గిపోతా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అదే
సార్. అలాగే సంపూర్ణత అభియాన్ ద్వారా నీతి ఆయోగ్ గుర్తించిన ఆరు అంశాల్లో 100% పురోగతి సాధించవచ్చంటారా?
ఎప్పుడు కూడా మనకి సమాజంలో ఏంటంటేనండి, 100కి 100 పాళ్ళు అన్ని మనం సంతృప్తి పరంగా చేయలేము. అదే, ఎందుకంటే అది మానవ సమాజంలోనే ఎక్కడో చోట ఇంకా చేయాల్సిన అంశాలు ఉంటాయి కాబట్టి, ఇంకా అభివృద్ది చెందటానికి మనకి ఆస్కారం ఉంది. కానీ అభివృద్ది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం అన్ని సాధించేసి అనుకోవటానికి ఉండదు. గుడ్ బెటర్ బెస్ట్ అండి, అంతే. ఇక బెస్ట్ లో కూడా అదంతా రిలేటివ్ గా చూసుకుంటానే ఉంటాం మనం. అది ఇది కూడా అంతేనండి. అభివృద్ది అనేది మన ప్రయాణం ప్రారంభించారని అనుకోవచ్చు అండి. 112 జిల్లాలో ఇప్పుడు దాకా ఉన్న అభివృద్ది లేకపోవటాన్ని క్రమక్రమంగా మొదలుపెట్టే కార్యక్రమంలో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట.
ఓకే సార్. అలాగే గ్రామస్థాయిలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు చేయూత, డిజిటల్ సేవలు వంటి అంశాల అమలుకు ఎంతవరకు అవకాశం ఉందంటారు?
భాగం ఎక్కువ ఉందండి మనకి. ఎందుకంటే ఈ అంశాలు ఎక్కడొక్కడ ఇప్పుడు మనం ఎక్కడికో ఇప్పుడు డిజిటల్ అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఆ యూపీఐ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎట్టాగైతే అందరూ ఫోన్ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అందరు చాలా మంది చేస్తున్నారు, అది క్రమక్రమంగా వస్తుంది. స్మార్ట్ ఫోన్ అనేది అవసరం. స్మార్ట్ ఫోన్ కావాలంటే అసలు ఫోన్ సిగ్నల్ కావాలి కదా. ఇప్పుడు ఆ సిగ్నల్ అన్ని స్థాపించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెమ్మదిగా వాడతారండి. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం మనం సెల్ ఫోన్ ఇట్లా వాడుకుంటామని అనుకోలేదు, అంటే క్రమక్రమంగా ఉంటుందండి.
సార్, అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంపూర్ణ అభియాన్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారు?
కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత సక్సెస్ అయితే ఉన్నట్టు కనపట్టలేదండి. ఎందుకంటే ఇంకా చేయాల్సినవి స్లోగానే ఉన్నాయని చెప్పి నీతి ఆయోగే అంటాను. సో అది దాని మీద దృష్టి పెడితే కనుక బాగుంటుంది, స్లోగా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే మధ్యలో కోవిడ్ 2018 నుంచి వచ్చినప్పటికీ కోవిడ్ వచ్చింది, తర్వాత రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎలక్షన్లు ఇటువంటి అన్ని ఉంటే ఇప్పుడు కొంచెం ఊపు అందుకుంటుందని అనుకోవచ్చండి.
సార్, చివరగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణత అభియాన్ ఆకాంక్ష జిల్లాలు, ఆకాంక్ష బ్లాకుల కార్యక్రమాల లక్ష్యం మారుమూల ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అభివృద్దికి ఎంతవరకు దోహదపడుతుందంటారు?
బాగా ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సింది వెంటనే అవుతుందని మాత్రం అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఒక ఆర్థిక వ్యవస్థలో మార్పు రావాలంటే సమయం పడుతుంది. ఒక 5 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేసుకునే చేసుకోవాల్సిన కార్యక్రమం అండి. ఎందుకంటే ఒక రోడ్డు వేయాలంటే ఎట్టాగైతే సంవత్సరం దాదాపు అండి, వర్షాలు అయిన తర్వాత మొదలుపెట్టి 6 నెలల తర్వాత ఒక స్లోగా మొదలవుతా ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంతే ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం గురించి చాలా చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు.
ధన్యవాదాలు.
నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. అతిథులు డాక్టర్ ఎస్ అనంత్ గారు, సామాజిక ఆర్థిక విశ్లేషకులు, వ్యాఖ్యాత కనపర్తిరాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.